కాలనేములు అంటే గురుదేవులు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను అన్నీ చేయగలనని. కానీ మిమ్మల్ని ఆయన మార్చలేడు, ఎవరికి వారే మారాలి. మనయేవ మనుష్యాణ కారణం బంధమోక్ష. అంచేత నాతో చాలా మంది అంటారు, గురువు గారికి కావాలంటే నన్ను మార్చేసుకోగలరని. మీకు అపోహ ఎందుకు వద్దంటాను అంటే, ఆయన మార్చుకోదలుచుకుంటే అలాగా ఓ ప్రైమ్ మినిస్టర్ మారుస్తాడు, నువ్వెందుకు ఆయనకి? పాయింట్ అర్థమవుతుంది. గురువులకు కూడా చేతకాంత ఒకటి. ఏంటది, మన ఫ్రీడమ్ ని వాళ్ళు పట్టుకోరు. చేతకాంతని కాదు, అది కంపాషన్ యొక్క పరాకాష్ఠ. కరుణ యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే, నీ స్వాతంత్రాన్ని నేను అడ్డుకోను. అందువల్ల నువ్వు మారితే ఓకే, నువ్వు మారకపోతే నేను బలవంతంగా మార్చి నా పని చేయించుకుంటే వాడు అవుడవుతాడు, డిక్టేటర్ అవుతాడు. మంచి పని కదా అంటే ప్రతి డిక్టేటర్ ఏమనుకుంటాడు అంటే, నేను మంచి పనే చేస్తున్నాను, లేకపోతే ఎందుకు చేస్తాడు? అంచేత ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రతిదానికి గురువే చూసుకుంటాడు, యుగ శిల్పులు ఆ మాట మాట్లాడకూడదు. మీరు ఆయన చెప్పింది చేయండి. ఆయన గ్యారంటీ ఏమిచ్చాడంటే, ఆ ఉపదేశంలో సందేశంలో, మీరందరూ కూడా దేవతలే, నేను ప్రపంచాన్ని మార్చి వేసేశాను. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గురువుదే అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మార్చమని అడగటం లేదు ఆయన, నేను ప్రపంచాన్ని మార్చేశాను. ఆ మార్పును మీరు ప్రజలకు అందజేయండి. నేను చిన్నప్పుడు కాశీలో చదువుకుంటున్నప్పుడు రైల్వేలో బెర్త్ రిజర్వేషన్ ఉంటుందని నాకు తెలియదు. ఎప్పుడు కూడా జనరల్ కంపార్ట్మెంట్ లోనే వెళ్తూ ఉండేవాడిని. చిన్నతనం చూస్తున్న పురకెక్కేది కాదు. ఓ మూడేళ్ల తర్వాత నాకు తెలిసింది, మూడేళ్ల కిందటి నుంచే మీరు బెర్త్ రిజర్వ్ చేసుకోగలరు అని. అంటే మూడేళ్లు నేను ఎందుకు కష్టపడ్డాను తెలియక, తెలిస్తే బెర్త్ రిజర్వేషన్ కి నేను ఏం సాధన చేయాలి? గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వాలా, ఎవరినైనా ఆఫీసర్ని అప్రోచ్ అవ్వాలా? ఏం చేయక్కర్లేదు, వెళ్ళాలి, బెర్త్ రిజర్వ్ చేసుకోవాలి, రావాలి. ఇది గురుదేవులు చెప్తున్నటువంటి విషయం, ప్రపంచాన్ని నేను మార్చేశాను. ఈ మార్చేశాను అనేటటువంటి సందేశము ప్రజలకి అందజేయండి, అది మన బాధ్యత. ఇంచేత మారిన ప్రపంచాన్ని మనం మార్చక్కర్లే, మారింది అని చెప్పాలి. యుగ శిల్పులుగా మనం చేయవలసినటువంటి పని అది. యుగ శిల్పుల బాధ్యత ఏంటి అంటే, మీరు కాస్త సీరియస్ గా చెప్పాలి. ఇంచేత లక్షలు 2 లక్షలు అనే మాట వింటే ఎందుకు నాకు నచ్చదు. మీరు ఒక మాట చెప్తే నాకు నచ్చును, మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ని మార్చేస్తాను, ఇంకెక్కడికి వెళ్ళాలి మీరు? నెక్స్ట్ విచ్ ఫీల్డ్ వీ హ్యావ్ టు కాంకర్, ఇది గురువులకి సంభవమే అన్న విశ్వాసం ఉండటమే గురుభక్తి. గురుభక్తి అది, నేను చేస్తున్నాను ఇవాళ 1 లక్ష చేస్తాం, 2వ సంవత్సరం ఇంకో 3 లక్షలు చేస్తాం, వాట్ నాన్సెన్స్. మీరు ఎవరు శిష్యులు? శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు, జగన్ నియంత యొక్క శిష్యుడు. ఐ హావ్ డిసైడెడ్ అంటాడు ఆయన. ఆయన డిసైడ్ చేసినటువంటిది మనకే నమ్మకం లేకపోతే మీరు ఇతరులకి ఏం చెప్తారు? కానీ ఇతరులకి మీరు చెప్పదలుచుకున్న వాటిలో 2 విషయాలు చెప్తూ ఉండండి. మీరు ఇప్పుడు కూడా మీ మనసులో ఇది ఉంచుకోండి, 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు. ఇది నోటి మాటగా ఉండకూడదు. వి ఫర్ విక్టరీ అని చర్చలు చెప్తే ఓడిపోతున్న యుద్ధం గెలిచాం. ఇప్పుడు వి ఫర్ విక్టరీ అని అనేక మంది చెప్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారో లేదో నాకు తెలియదు. భావార్థమవుతుంది కదా, నినాదం ఇచ్చేటప్పుడు నినాదం వెనకాతల ఒక శక్తి ఉండాలి, ప్రతి స్లోగన్ వెనకాతల ఒక చేతనత్వం ఉండాలి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనేటటువంటి మాట వెనకాతల ఒక అద్భుతమైనటువంటి చేతనాశక్తి ఉన్నది, గురుదేవుల యొక్క చేతనాశక్తి ఉన్నది. మొదటి పాయింట్ అది. దీని లాజిక్ ఏంటి? ఈ 3 సంవత్సరాలలోనే ప్రపంచం మారిపోతోంది. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడగలిగే వాళ్ళు ఇవాళే చూడొచ్చు మారిపోయినటువంటి ప్రపంచాన్ని. నన్ను చాలా మంది అడిగారు, మాస్టరు మరి ప్రపంచం అంతా మారిపోతే ఏమీ అవ్వదయ్యా? ఉస్మానియా యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ లో, హైదరాబాద్ లోనే చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లిటరేట్ పీపుల్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు కదా. మరి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారు? అందరూ పీహెచ్డీస్. ఇంతకీ ఇప్పుడు ఏది కరెక్ట్? చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారన్నది కరెక్టా? చదువు రాని వాళ్ళు ఉన్నారన్నది కరెక్టా? మీ దృష్టి ఎక్కడుంది? మీరు ఎవరిని చూస్తున్నారు? మీ దృష్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించకండి. గురుదేవులు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక పెద్ద భవంతి నిర్మించాలి అంటే నిర్మాణం జరిగే ముందర ముందు గోతులు తవ్వుతారు. పెద్ద భవంతి అయితే పెద్ద గోతులు ఉంటుంది. అంచేత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ కాదు, గోతులు. దేని గోతులు? పెద్ద భవంతి యొక్క నిర్మాణానికి గోతులు అన్న దృష్టి మీకు రావటం లే. ఆ దృష్టి మారాలి మంది. అంచేత మీరు చూస్తున్నటువంటి సంఘటనలు అన్ని భయంకరంగా కనిపిస్తున్నా, ఈ విశ్వాసం మీకు ఉండాలి, మనకు ఉండాలి ముందు ఖచ్చితంగా. రెండోది ఏంటి మీకు గుర్తుండాలి? పృథ్వీ యొక్క చరిత్రలో కోట్ల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం ఉంది. ఎప్పుడో అగ్నిగోళంగా స్టార్ట్ అయిన పృథ్వీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కోట్లాది సంవత్సరాలలో ఇలా ఒక మానవుడిని నిర్మించుకుంది. మానవుడు పరిణామ క్రమంలో ఉద్భవించిన తర్వాత 200,000 సంవత్సరాలు మానవుడికి ఈ మాత్రం స్థాయికి రావటానికి పట్టింది అని సైన్స్ చెప్తోంది. మన పురాణాలు ఏం చెప్తాయంటే 1,95,00,000 సంవత్సరాలు జరిగిందని మన పురాణాలు చెప్తాయి. పురాణాలు ఇవి ఏం చెప్తోందా? ఒకటి మాత్రం నిజమేంటంటే, గత 50 సంవత్సరాల చరిత్ర చూస్తే కోట్ల కోట్ల పరిణామ క్రమంలో జరిగిన దానికంటే కూడా గత 50 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి. అందులో ఎవరికి డౌట్ లేదు కదా. 50 సంవత్సరాల కిందటి వాడు ఎవడైనా ఇప్పుడు వచ్చి ప్రపంచంలో చూస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఖచ్చితంగా వాడికి ఏమనిపిస్తుందంటే ఏదో దైవీ లోకంలోనో పిశాచాల లోకంలోనో వచ్చేసాం. అల్లా ల్యాంపులు ఉన్నాయి, స్విచ్ వేస్తే ఇది వస్తుంది, స్విచ్ వేస్తే అది వస్తుంది. ఇదంతా 50 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామ క్రమం. ఈ 50 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామ క్రమము కంటే 1980 నుంచి 2020 మధ్య జరిగేటటువంటి పరిణామ క్రమము చాలా స్పీడ్ గా జరుగుతుంది అని గురుదేవులు చెప్పారు. 1980 నుంచి 2000 వరకు ధ్వంసాత్మక కార్యక్రమం మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వబడింది. అంటే లాస్, నెగటివ్ ఆస్పెక్ట్స్ మీద చాలా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వబడింది. 2000 నాడు ఏం జరిగింది అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. ప్రశ్న ఏంటి అంటే, మీరు చూడటం లేదు ఏం జరిగిందో. మొన్న డిస్కవరీ ఛానల్లో 21 డిసెంబర్ 2012 పృథ్వీకి అంతిమ రోజు అని చెప్పారు. సైంటిఫిక్ ఛానల్, డిస్కవరీ ఛానల్లోనూ హిస్టరీ ఛానల్లో కూడా ఆ సీడీ నా దగ్గర ఉందంటే, నా దగ్గర అంటే నా వాళ్ళ దగ్గర ఉంది. చాలా కరెక్ట్ గా చెప్పబడి ఉంది, 21 డిసెంబర్ 2021 ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ప్లానెట్ ఎర్త్ ఇస్ 100% కరెక్ట్. మాయన్ సివిలైజేషన్ నుంచి, ఈజిప్షియన్ సివిలైజేషన్ నుంచి, అనేక మంది భవిష్యవక్తల నుంచి అందులో ఆ సీడీలో ఆ హిస్టరీ ఛానల్లో పూర్తిగా హిస్టరీ ఇచ్చాడు. 21 డిసెంబర్ 2012 ఏనా మీకు రింగ్ అవుతోందా? గురుదేవుల శతాబ్ది. ఎందుకు ఆ మాట అక్కడ చెప్పబడింది ఉంటే, 3 రకాలైనటువంటి మాటలు గురుదేవులు వాడుతూ ఉంటారు. నరపశువు, నరపిశాచుడు, నరనారాయణ. ఆ 2012కి నరనారాయణత్వం అనేది మానవ జాతిలో ఆవిర్భవిస్తుంది. నరనారాయణుడు ఆవిర్భవిస్తే ఎవడు పోతాడు? నరపశువు, నరపిశాచి పోతాడు. కానీ ఆ రోజుకి అందరూ పోతారా? నిండా చెప్పిన ఉదాహరణ గుర్తుంచుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో అందరూ పీహెచ్డీలు ఉన్నంత మాత్రాన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువు వచ్చిన వాళ్ళు కాదు. కానీ ఖచ్చితంగా నర నారాయణులు ఎప్పుడైతే పృథ్వీ గ్రహం మీద ఉంటారో ఇంకా పృథ్వీ గ్రహం ఉండదు, స్వర్గం ఉంటుంది. అది దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనకి ఎంత టైం ఉంది? 3 సంవత్సరాలు మాత్రమే టైం ఉన్నది. ఇంచేత 4 ఇయర్స్ మనం 1 సంవత్సరం ముందు అడుకోవాలి కదా. మన గురువు గారు ఎప్పుడు నేను ఏం చెప్తా ఉంటా, ప్రీపోన్ అవుతుంది. మనం 1 సంవత్సరం దర్శకొచ్చుకుందాం ఆంధ్ర వాళ్ళు. అంచేత ఈ 3 ఏళ్లలో కేవలం ఆంధ్రప్రదేశ్ అయినా మన బాధ్యత, పృథ్వీ అంతా ఇది జరిగి తీరుతుంది. ఎలా జరిగి తీరుతుందో ఏదో నాకు తెలియదు, కానీ మనము మన ప్రయత్నాలు మొదలెట్టేద్దాం. దానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, ప్రతిరోజు రాత్రి 9 గంటలకి వెబ్సైట్కి వస్తున్నా, అరగంట గురుదేవుల గురించి చెప్తున్నాండి. గురుదేవుల యొక్క క్రాంతిధర్మి సాహిత్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నా, మీకు మాత్రమే కాదు వెబ్సైట్లో వచ్చే వాళ్ళందరికీ. 3 రోజుల నుంచే మొదలెట్టాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మీరు పెద్ద పెద్ద అడుగులు వేయటం నేర్చుకోవాలి తప్ప, చిన్న చిన్న అడుగులు వేస్తే నా వాళ్ళని నేను ఒప్పుకోను, మీ వాళ్ళు ఎవరు మాస్టారు, పెద్ద అడుగులు వేసిన వాళ్ళందరూ నా వాళ్ళు. అది ఎవరు పెద్ద అడుగు వేస్తారో, ఎవరు చిన్న అడుగులు వేస్తున్నారో నేను చేయను, కానీ పెద్ద అడుగులు వేస్తే నేను. ఉదాహరణ ఉంటుంది కదా, కలెక్టర్ ఎవడో బద్దు అవుతే వాడు మా వేలు 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 విడిచిన మేనమావ కొడుకండి మా బంధువండి అంటాడు కదా. కానీ నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. చిన్న మనస్సుతో వెళ్ళకండి, పెద్ద మనస్సుతో వెళ్ళండి, పెద్ద స్టెప్స్ వెళ్ళండి. ఎలా వెయ్యాలి మీరు పెద్ద స్టెప్స్? 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ఈ 3 ఏళ్లలో రాబోతుందంటే, మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ ఆలోచనలో రివల్యూషన్ రావాలి, విచార క్రాంతి అన్నారు గురువు గారు. చెప్పి 2 అడుగులు వెయ్యాలి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనేది ఒకటి, 2వది ఏంటి? విచార క్రాంతి. ఈ విచార క్రాంతి అంటే ఏంటో అర్థం చేసుకోండి మీరు. ఈ విచార క్రాంతి గురించి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కి చెప్పేటటువంటి టీచర్స్ రాసిన పుస్తకాలను నేను చాలా చదివాను. స్వేట్ మార్డెన్, ఆంథనీ రాబిన్స్, స్టీఫెన్ ఆర్ కోవే, జీన్ డిక్సన్, అనేక పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ చదువుతూ న్యూ థాట్ బుక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ లో 1000 పుస్తకాలు ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, అంటే మనిషి తనని తాను ఎలా మార్చుకోవాలి అనేటువంటి పుస్తకాలు. ఇవన్నీ చదివితూ అన్ని అంటే ఇందులో నేను చదివిన కొన్ని వందలు ఉంటాయి, నేను 1000 పుస్తకాలు నేను చదవలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఆథర్స్ పుస్తకాలన్నీ కూడా నేను చాలా బాగా చదివాను. చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దాని మీద క్లాసెస్ కూడా నేను తీసుకుంటూనే వచ్చాను ఈ 10-15 సంవత్సరాలలో. కానీ మీకు నేను చెప్పేటటువంటిది ఒకటి చాలా ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి, ఈ పుస్తకాలన్నీ కూడా గాయత్రి మంత్రంలో ఉన్నాయి. వెబ్సైట్ లో ఒక్కొక్క పుస్తకాన్ని 2 రోజులు డిస్కస్ చేసి వాడు రాసిన పుస్తకాన్ని, గాయత్రి మంత్రంలో ఆ పుస్తకం ఎలా ఉందో నేను నిరూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని గురుదేవుల సాహిత్యంతో పరిచయం చేస్తే ఈ పుస్తకాలన్నీ ఖచ్చితంగా మూలపడతాయి, నా గ్యారంటీ అది. అది నేను వెబ్సైట్ లో స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసినటువంటి దాంట్లో గురువు గారు చెప్పినటువంటి ఆలోచనలో క్రాంతి, ఈ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి చెప్పేటటువంటి విషయాల్లో కామన్ గా ఉన్న ఒక మాట ఏంటి అంటే ప్రజ్ఞ, విజ్డమ్. ఇంగ్లీష్ లో విజ్డమ్ అంటాం, సంస్కృతంలో ప్రజ్ఞ అంటాం. ఈ ప్రజ్ఞ లేక విజ్డమ్ అనేటటువంటిది ఆర్గ్యుమెంటేటివ్ మైండ్ కాక ప్యారలల్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది అని వాళ్ళు రాస్తున్నారు. భాష అర్థం చేసుకోండి అంతే, తర్వాత మీకు అర్థమవుతుంది గాయత్రి మంత్రమే అది. ఇప్పుడంతా ఏంటి? డివిజన్, లాజిక్. గురుదేవుడు ఇప్పుడు ఒక కథ చెప్పేవారు. రష్యన్ ఎంబసీలో ఇండియన్ ఎంబసీకి ఇండియన్ అంబాసిడర్ కూతురెళ్ళింది గురువు గారు ఉన్నప్పుడు. నిజంగా జరిగినటువంటి సంఘటన. రష్యాకి, రష్యాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఇండియన్ అంబాసిడర్ కూతురు వెళ్ళింది. అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, కన్ను ఎలబడింది. అంబాసిడర్ కూతురు సరే కాలు ఇచ్చాడు. ఆ డ్రైవరు ట్రాన్స్లేటర్ మా రష్యా కదా అక్కడ ఉండేది, రష్యన్ భాషే కదా అని చేత రష్యన్లో డ్రైవర్ ఇచ్చారు, ట్రాన్స్లేటర్ ఇచ్చారు, వెళ్తున్నారు. చోట కన్ను బొమ్మ కనిపించింది, ఆపు ఆపు అంది. సరే వెళ్ళింది, కన్ను చూపించింది. కన్ను చూపించిన తర్వాత వాడు పెదవి విరిచాడు డాక్టర్, నేనేమి చేయలేనండి అతడు. కన్ను ఎరబడింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పెదవి విరిచేశాడు, నేనేమి చేయలేను సార్ కదా. గాబరాపడింది, గాబరాపడిన తర్వాత ట్రాన్స్లేటర్ రష్యా వచ్చిన వాడు ఏదో మాట్లాడాడు. ఈ గారు గాబరాపడితే ఈ లోపల వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది, డాక్టర్ నేనేమి చేయలేను అంటున్నాడు పెట్టాను. సరే బయటకు వచ్చాక, మేడం మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదేంటి ఆ డాక్టర్ పెదవి విరిచేశాడు కదా అంటే, ఏం కాదు, ఆయన లెఫ్ట్ ఐ స్పెషలిస్ట్, నీ కన్ను రైట్ ఐ ఎర్రబడింది అంచేత ఆయన ఏం చేయలేనన్నట్టు. ఈనాడు విద్య అలాంటిది, చూస్తున్నారు కదా మీరు, డాక్టర్లే కాదు ఇంజనీర్స్ కి అదే లోపం. అది పోవాలి అంటే ఖండితమైనటువంటి విద్య పోయి అఖండమైనటువంటి విద్య రావాలి. ఆ అఖండమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్యారలల్ థింకింగ్ అని చెప్పారు. ప్యారలల్ థింకింగ్ అంటే అంటే ఏంటి, చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక భవంతి ఉంది, నలుగురు మనుషులు దాన్ని చూడటానికి వెళ్ళారు. ఇందాక మా నాన్నగారు చెప్పిన ఉదాహరణ నేను కాపీ కొట్టకూడదు కనుక ఉదాహరణ మార్చాను. సెవెన్ బ్లైండ్ పీపుల్ అండ్ ది ఎలిఫెంట్ కాకుండా ఒక భవంతిని నలుగురు మనుషులు చుట్టానికి వెళ్ళారు. అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి, నాలుగు వైపుల నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది, తూర్పు నుంచి చూస్తున్నవాడు ఒకలాగా చెప్తాడు కదా. కానీ నలుగురు ఒకేసారి ఒకే దిశలో చూడటం మొదలెట్టారనుకోండి, అంటే ఈ నలుగురు ఉత్తర వైపు నుంచి చూస్తారు, ఆ నలుగురు అటువైపు నుంచి చూస్తారు, అటువైపు నుంచి చూస్తారు, అటువైపు నుంచి చూస్తారు. అప్పుడు ఈ నలుగురికి ఆ భవంతి యొక్క ఏ విషయం తెలుస్తుంది, టోటాలిటీ తెలుస్తుంది, అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురు. ఈ గాయత్రి మంత్రములో అఖండ మండలాకారం అన్నది అర్థమవుతుంది కదా, మీరు ఒకే దాన్ని పరిపూర్ణంగా ఎలా చూడగలగాలి అనేది నేర్చుకోవాలి. ఆ విచార క్రాంతి రావాలి, మనకది రావాలి. కానీ మల్టీనేషనల్ కంపెనీలు సీఈఓ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, గంటకి $10,000 తీసుకున్నారు, నెప్కు 24 లక్షలు చెప్పి ఇది రా నాయన అన్నారు. మనకి ఏ క్రాంతి రావటం. అప్పుడు గురుదేవులు తన శరీరాన్ని వదిలేసే ముందు చివరి సంవత్సరంలో 89-90లో నేను ఇన్ని పుస్తకాలు రాశాను, ఇన్ని చేశాను, ఆవిడకి ఏమీ అర్థం కాలేదు, ఓ పని చేస్తాను, ఈ రాసినంతా కూడా ఈ 3,600 పుస్తకాలు వ్యాసుడు రాసినటువంటి సాహిత్యాన్ని దీన్నంతటిని కూడా 20 పుస్తకాల్లో పూర్తీకరిస్తాను అని ఈ విచార క్రాంతిని క్రాంతిధర్మీ సాహిత్యం అని పేరు పెట్టి ఆయన రాశాడు. మీరు మీ పిల్లలకి ఈ క్రాంతిధర్మీ సాహిత్యం చదివించండి. 20 చిన్న చిన్న పుస్తకాలు చదవటానికి ఎంత టైం పడుతుంది మీకు, నిజంగా ఒప్పుకుంటే 3 రోజుల్లో చదివేయచ్చు మొదటిసారి చదువుతూ. కానీ ఆ పుస్తకం చదివాక మీకు ఒక విశేషమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది. ఏ రివల్యూషన్ అయినా మీరు లేపగలరు, ఏ రివల్యూషన్ అయినా మీరు అని చేయగలరు. ఆ పుస్తకాలలో ఆ శక్తి ఉంది, పట్టి కొడితే రాదు, మీరు అర్థం చేసుకుంటే వస్తుంది. దానికోసము ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా అర్థంగా అర్థమవుతే చాలు అనేటటువంటి భావంతోనే నేను ఆ 20 పుస్తకాలు మీకు అందించబోతున్నాను. కొన్ని నేను చేశాను, కొంతమంది మన చీరాల వాళ్ళు చేశారు, కొంతమంది మన మిత్రులు చేశారు. అది 16వ తారీఖు నుంచి నేను సుబ్బారావు గారికి అందజేయబోతున్నాను. 1 ఏప్రిల్ నాటికి 1 ఏప్రిల్కి ఆ 20 పుస్తకాలు వచ్చేస్తాయి. దాన్ని మళ్లీ మళ్లీ మనం రీఫార్మేటింగ్ అది అంతా చేసుకోవాల్సి వస్తుంది. ఇచ్చంటే అంత తొందరగా నేను ఒకటే గ్యారంటీ ఏమిగలను అంటే గురుదేవులు చెప్పింది చెప్పినట్టు ఉంటుంది అందులో, తప్ప ఇంకోటి ఏమి ఉండదు. కానీ దాని పాలిషింగ్ అది ఓకే, కానీ దాన్ని నేను పాలిషింగ్ చేస్తూ కూర్చుంటాను అంటే ఏమవుతుంది? మూడేళ్లు గడిచిపోతుంది. అందువల్ల ఈ నవరాత్రి అనుష్ఠానాలలో ఆ 9 రోజులలో ఈ క్రాంతిధర్మి సాహిత్యాన్ని చదివినటువంటి వాళ్ళు కనీసం 1000 మంది మనకు కావాలి. అది టార్గెట్ పెట్టుకుంది. అప్పటికి 20 పుస్తకాలు అందించే బాధ్యత సుబ్బారావు గారు, నా బాధ్యత ఏం లేదు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, 1000 మంది క్రాంతిధర్మి సాహిత్యాన్ని చదివి ఆ సాహిత్యాన్ని మీరు ఇతరులకి చెప్పగలిగారు. ఆ 9 రోజుల్లో మీరు ఆ కార్యక్రమాన్ని స్పెషల్ కార్యక్రమంగా నారాకోడూరులో జరిగే నవరాత్రి అనుష్ఠానాలు, మీ మీ ఏరియాలో జరిగేటటువంటి నవరాత్రి అనుష్ఠానాలు అవంతా జరగవలసిందే. ఒక పని చేస్తూ ఇంకోటి ఆపితే టొటాలిటీ ఎలా అవుతుంది? అఖండ మండలాకారం అంటే ఒక పని వదిలి ఇంకో పని చేయటం కాదు. రైట్ ఐ స్పెషలిస్ట్ అవనండి, లెఫ్ట్ ఐ స్పెషలిస్ట్ అవుతానంటే ఎట్టా? మీరు మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయటానికి మీరు ఎలా సహకరించగలరు అనేటటువంటి దాంట్లో ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఇవాళ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం మీకు అర్థమైంది కదా, 5వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో జాయిన్ అవటానికి ముందు జరిగేటటువంటిది. దాని తర్వాత మరి దేవ సంస్కృతి విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు డిస్టింక్ట్ ఎడ్యుకేషన్ వచ్చింది, 95 మంది మాత్రమే జాయిన్ అయ్యారు అన్నారు. దాని పక్కన కనీసం ఇంకో 2 0లుంటే తప్ప నాకు నచ్చదు. ఎలా ఏమిటి నాకు తెలీదు. అందులో ముఖ్యంగా గురుదేవులు చేసుకున్నటువంటి పాత్రలు ముందే అన్ని ఆయన జరిపించేసుకుంటారు. చేత మరి డిస్టెంట్ ఎడ్యుకేషన్ జరగాలి అంటే దాన్ని చేయగలిగేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా. మరి అటువంటి వ్యక్తిని గురువు గారు ఒకరిని ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారో లేదో నేర్చిన ఉత్సవాల వ్యక్తి డిస్టెంట్ ఎడ్యుకేషన్ కి గురువు గారు ఎన్నుకున్నట్టు అది చెప్తా, అది నువ్వు చెప్పా, నేను ఎందుకు చెప్తా. ఇక్కడ వ్యక్తిత్వ పరిష్కారము, రెండోది ఏంటమ్మా యోగ ప్రవేశిక.
మీరు తర్వాత చెప్పురు.
ఇక్కడ నేను మీరు యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి ఆ 6 నెలల సర్టిఫికేట్ తీసుకుంటారా అనే ప్రశ్న నేను వేయటలేను. సబ్జెక్టు నేర్చుకుంటు పాయింట్ అర్థమైందా? ఇందాక హనుమంత్ రెడ్డి గారితో కూడా నేను అడిగాను, పేరెంట్స్ కూడా ఇది చదవాలండి, ఇది పేరెంట్స్ కూడా ఇది రావాలండి, ఇది అంటే పేరెంట్స్ కు వస్తే కదా పిల్లలకి నేర్పుతారు, లేకపోతే పిల్లలు పేరెంట్స్ కి నేర్పాల్సి వస్తుంది. ఇంకా చేత ఎంత ఎక్కువ మంది ఈ వ్యక్తిత్వ పరిష్కారము యోగ ప్రవేశికలో మీరు చదవండి ఆ పుస్తకాన్ని, మీరు ఎన్రోల్ అయ్యారా లేదా, మీకు 6 నెలల తర్వాత సర్టిఫికేట్ ఇస్తుందో లేదా, అదంతా మనకెందుకు? రాబోయేటటువంటి విద్యా విధానంలో సర్టిఫికేట్స్ మీద ఏముండదు. సబ్జెక్ట్ నీకు ఉంటే ఓకే. నాకు తెలిసి ఏ ఋషికి ఏ కవికి కూడా సర్టిఫికేట్స్ లేవు. మొన్న ఎప్పుడో యూనివర్సిటీలో మేము మాట్లాడుకుంటూ ఉంటే ఒక మాట విన్నాం, పోతల కనుక ఇప్పుడు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయనకి తెలుగు లెక్చర్షిప్ రాదు, సర్టిఫికేట్ లేదా. కానీ ఆయన దాని మీద పిహెచ్డీలు చాలా మందికి వచ్చాయి. మీరు అలాంటి వాళ్ళకు దానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్, దానికి కావలసినటువంటి డీటెయిల్స్ మన లక్ష్మీ కస్తూరి చెప్తుంది. కానీ నా భావం అర్థమైంది కదా, మీరు జైంట్ స్టెప్స్ వేయండి. ఏంటి చిన్న చిన్న ఉంటే ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మార్చేయండి, దాని తర్వాత ప్రపంచాన్ని మారుద్దాం, వెబ్సైట్ ద్వారా మారుద్దాం. ఇందువల్ల మార్చగలము అంటే నేను ఆల్రెడీ దాన్ని మార్చేశాను, నువ్వు బాణాలు మాత్రమే వెయ్యి అని గురువు చెప్తూ ఉంటే నేను ఇంతే చేయగలనండి, అంటే ఇద్దరు చాలండి. ఇప్పుడు అంటే ఇంకా మీకేమర్థమైంది గురువు యొక్క శక్తి, భారతీయ సంస్కృతి యొక్క శక్తి? అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను, మనం అందరం కూడా కలిసి శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి అద్భుత వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి మీరు పరిచయం చేయాలి. తర్వాత ఆయన చూసుకుంటాను. వెబ్సైట్ లో నేను స్టార్ట్ చేశాను ఆ పరిచయాన్ని.